జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రీ సభ్యులారా, పెద్దలారా, అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యుడు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామానుజ జీర స్వామివారు మన యందు అనుగ్రహించి భగవద్గీతను ప్రశ్నోత్తరాలుగా చక్కగా అందరికీ అర్థమయ్యేటట్టుగా సరళంగా ఓ సంవాదాత్మకంగా ప్రశ్నోత్తరాల రూపంలో గ్రంథాన్ని అందించారు. అదే శ్రీకృష్ణార్జున సంవాదం అనే పేరుతో ఉంది. దాన్ని మనం ప్రతిరోజు యథావకాశంగా దానిలో స్వామివారు అనుగ్రహించినటువంటి గంభీరమైనటువంటి విశేషాలని, శాస్త్రీయమైనటువంటి సమన్వయాలని అర్థం చేసుకుంటూ ఉన్నాం. నిన్నటి వరకు 16 భాగాలు పూర్తయ్యాయి. ఇవాళ 17వ భాగం ప్రారంభం. కాశ్యపాహన్ వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి రోజున 192వ ప్రశ్నలో పితృదేవతల యొక్క ప్రస్తావనను ప్రారంభించి ఆ పితృదేవతలకి నరకబాధ అనేది లేకుండా చేయడం తర్వాత తరం వారి బాధ్యత అన్నారు. ఈవేళ 193వ ప్రశ్నతో మళ్ళీ ప్రారంభం. అడిగాను, పితృదేవతలు అంటే చనిపోయిన మన పెద్దలు కాదన్నమాట. పితరులు అనే దేవతలు అనేవారు వేరేవారు ఉన్నారన్నమాట కదా. మరి ఇలా మరి ప్రతి సంవత్సరం పిండోతకాలు మనమందరం ఇస్తూనే ఉండాలా పెద్దవారి విషయంలో? అవును, మరి ఇవ్వాలనే కదా శాస్త్రం చెప్తోంది. గయ పెడితే అక్కడ పిండోదకాలు ఇస్తే అవి ఇక అక్షయంగా చిరకాలము అందుతూనే ఉంటాయని మరొక శాస్త్రం చెప్పింది. అయితే వర్ణసంకరం అవగానే వీరిచ్చిన ఈ పిండోదకాలను పితృదేవతలు తాకరట. అంటే ఏమిటి, డివిజన్ ఆఫ్ వర్క్ని మనం డిస్టర్బ్ చేయడం అన్నమాట. అలా కనుక చేస్తే వాళ్ళు ఇష్టపడరు. దాంతో శాస్త్రం చెప్పిన దానిని అనుసరించే అవకాశాలు మృగ్యమైపోతాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది. అడిగేం వినుమరి, ఇవన్నీ చెప్తూ అర్జునుడు ముగిస్తున్నాడు ఈ అధ్యాయాన్ని క్రమంగా. ఇగో ఈ శ్లోకాలు విను. దోషైరయితే కులజ్ఞానం వర్ణసంకరకారకై ఉత్సాధ్యంతే జాతిధర్మా కులధర్మాశ్చ శాశ్వతాః. అంటే కులజ్ఞానం వర్ణసంకరకారకై, కులాన్ని నాశనం చేసే జాతి సంకరుల వలన కలిగే ఏతై దోషై, ఈ దోషముల చేత శాశ్వతాః జాతి ధర్మాః పరంపరగా వచ్చే వంశధర్మాలన్నీ కులధర్మాశ్చ కులధర్మాలను ఉత్సాధ్యంతే లోపిస్తూ ఉన్నాయి. ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను సుశ్రమా అని మరొక శ్లోకంలో. అంటే ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను సుశ్రమా అంటూ ఈ శ్లోకంలో కూడా, హే జనార్దన, ఉత్సన్న కులధర్మాణం నశించిన కులధర్మములు గల మనుష్యాణం మానవులకు నరకే నియతం వాస నరకమునందే ఉనికి భవతి ఇతి అవుతుంది అని అనుశుశ్రమ విని ఉన్నాము అన్నాడు అర్జునుడు. అడియన్ అడియన్, మరి ఇక్కడ నాకు రాజ్యసుఖాలు స్వర్గసుఖాలు వస్తాయో రావో కానీ నరకం మాత్రం గ్యారంటీ అన్నాడన్నమాట అర్జునుడు. అంతేనా స్వామి? అనడమే కాదు, వాపోతున్నాడు కూడాను. వినుమరి, అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితావయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. ఎంత పనైంది ఎంత పనైంది, వాళ్ళలాగే మనము చేసేసాం. అహో బత, ఆశ్చర్యం, అయ్యో అయ్యో, యద్వయం రాజ్య సుఖలోభేన, ఏ కారణం చేత మనం రాజ్యసుఖం అనే లోభం చేత స్వజనం హంతుముద్యతాః బంధువులను సంహరించాలని సిద్ధపడ్డామో, తత్ ఆ కారణం చేత మహత్పాపం కర్తుం వ్యవస్థితాః, గొప్ప పాపాన్ని చేయడానికి సిద్ధపడిపోయాము. అడిగాన్ అంటే అర్జునుడు ఒక నిర్ణయానికి వచ్చేశాడన్నమాట. అవును, ఎలాంటి నిర్ణయమో తెలుసా? వారు నన్ను చంపినా నేను వారిని చంపను అంటున్నాడు. అదేంటి స్వామి, అదే క్షేమతరమట. పైగా వారు నన్ను చంపితే నాకు స్వర్గమే, నేను వారిని చంపితే నాకు నరకమే. నేను యుద్ధం చేయను కనుక, యుద్ధం చేయని నన్ను వారు చంపారు కనుక వారికే ఖచ్చితంగా నరకం. భలే అన్నాడు స్వామి. అంతేకాదు మరొకటి విను, యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ ధాత్తరాష్ట్రారణే హన్యు తన్మే క్షేమతరం భవేత్. అంటే శస్త్రపాణయ ధాత్తరాష్ట్రాహ, చేతులలో ఆయుధాలున్నటువంటి దుర్యోధనాదులు అశస్త్రం అప్రతీకారం మాం, ఆయుధం లేకుండా స్పందించకుండా ఉన్నటువంటి నన్ను రణే అన్యు యది ఈ యుద్ధరంగంలో చంపేస్తే తూ మే క్షేమతరం భవేతు, అది నాకు చాలా మరింత మంచిదే కదా. అడిగే ఎంతమాట, తప్పు చేసిన దుర్యోధనాదులని శిక్షించడానికి యుద్ధం చేయాలని కృష్ణుడు ఉపదేశిస్తాడేమో అని ముందుకాళ్ల బంధంగా తాను యుద్ధం చేయకపోయినా దుర్యోధనాదులకి నరకం వచ్చే మార్గం ఉందని చెప్తున్నాడు కదా. ఇక్కడ చాకచక్యంగా తన అస్తానే స్నేహకారుణ్యాదులను కూడని చోట చూపిస్తున్నటువంటి కరుణ, స్నేహం మొదలైన వారిని సమర్థించుకుంటున్నట్టున్నాడు స్వామి. అంతేకాదట, ఇది కూడా విను మరి, ఇక యుద్ధం చేయనని రథం మీద చతికిలబడి ఇంకా ఇలా అంటున్నాడు అని సంజయుడు చెప్తున్నాడు. ఇలా ఈ శ్లోకాలు విను. ఏమముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానస. అంటే సంఖ్యే అంటే యుద్ధరంగంలో అర్జున, ఏమం ముక్త్వా అర్జునుడు ఈ రకంగా పలికి శోక సంవిఘ్న మానస, దుఃఖము చేత చెలించిపోయినటువంటి మనస్సుతో సశరం చాపం విసృజ్య, చేతిలో ఉన్నటువంటి బాణములను విల్లును కూడా విడిచిపెట్టేసి రథ ఉపస్తే రథము మీద ఉపావిశతు సతికిలబడిపోయాడు. గాంధీవం సంసతే హస్తాదు అన్నాడు కదా, అలా జారిపోతున్న ధనుర్బాణాలని వదిలేసి దిగాలుగా కూర్చున్నాడు అర్జునుడు. యాగ సంకల్పం చేసి ఒక పెద్ద ఆయన ఆహుతులు సమర్పించబోయే సమయంలో ఋత్విక్కు ఆ శృక్షవాలు రెండింటినీ అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోయాట. అది ఎంత పాపం. సంకల్పం ప్రారంభమైంది, యజ్ఞం ప్రారంభమవుతోంది, ఇప్పుడు ఆహుతులు ఇవ్వాలి. అన్ని రకాలుగా సిద్ధమైనప్పుడు ఆహుతులు ఇచ్చేటువంటి ఆ రెండుకు పొడుగాటి శృక్షవాలు అంటారు, చెంచాయిలాగా ఉంటాయే, వాటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాట. తప్పు కదా. అడిగిన అడిగిన చిన్న సందేహం, యాగం ఏమిటి మధ్యలో, ఈ శృక్షవాలు ఏమిటి, మనం ప్రస్తుతం యుద్ధం గురించి కదా మాట్లాడుకుంటున్నాము. ఒక చమత్కారం కోసం చెప్తున్నాను అంతే, ఇది ఒక చోట చమత్కారంగా ఈ భారత యుద్ధాన్ని అంతా కలిపి ఒక యాగంలాగా వర్ణించారు ఒక కవి గారు. దాని యుద్ధ ప్రారంభంలో సహదేవుణ్ణి చూచి భీముడు ఇలా అంటాడు, చత్వారో వయన్ ఋత్విజ స భగవాన్ కర్మోపదేష్ట హరి సంగ్రామాద్వర దీక్షితో నరపతి పత్నీ గృహీతం వ్రత కౌరవ్యా పశవ ప్రియా పరిభవ క్లేశోపశాంతి ఫలం రాజన్యోపనియంత్రణాయ రసతి స్వీతం యశోదుందుభి. అంటే మనం నలుగురం ఋత్విక్కులం, మనం కర్మాధ్యక్షుడు శ్రీకృష్ణుడు, ధర్మరాజు గారేమో దీక్ష పూనినటువంటి యజమాని, ద్రౌపది నియమాలను పాటిస్తూ ఉన్నటువంటి ఆవిడ, ఈ కౌరవులందరూ యాగ పశువులు. ప్రియరాలికి జరిగిన పరాభవానికి ప్రతి చేయడమే మరి ఫలం. రాజులందరూ ఆహ్వానిస్తూ యుద్ధదిందుహులు మోగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో యుద్ధంలో చాలా ముఖ్యుడైన అర్జునుడు విషాదంతో ముగించుకుంటున్నాడు. ఎంత చిత్రం అంటూ ఉపనిషత్ సమానమైన భగవద్గీత అనబడే బ్రహ్మ విద్యారూప యోగశాస్త్రంలో శ్రీకృష్ణుని అర్జున సంవాదంలో మొదటి భాగమైన అర్జున విషాద యోగాన్ని సంపన్నం చేశారు వ్యాసుల వారు అని అంటూ పరమహంస పరివ్రాజకాచార్యుడు శ్రీ రంగరామానుజయ్య స్వామి వారు మొదటి అధ్యాయంలోని విశేషాలని చాలా చక్కగా అందించారు. అలాగనే రేపటి రోజు నుంచి రెండవ అధ్యాయంలోని విశేషాలు గమనిద్దాం. అడియేన్ రామానుజదాస మరింగంటి కులశేఖరాళ్ళ వారు హైదరాబాదు.